జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రీ సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు మన యందు అవ్యాజమైన కరుణతో అందించినటువంటి గ్రంథం శ్రీకృష్ణార్జున సంవాదం. ఇది భగవద్గీతకి చక్కటి వ్యాఖ్యాన గ్రంథం. అయితే దీనిలో అన్ని ప్రశ్నోత్తరాలు కనిపిస్తాయి. ప్రశ్నల ద్వారా అనేక సందేహాలు తొలగిపోయేటట్టుగా స్వామివారు చక్కటి సమాధానాలు చెబుతూ గ్రంథమంతా కనిపిస్తుంది. దాన్ని ప్రతిరోజు మనం యథాశక్తిగా గుణానుభవం సాగిస్తూ ఉన్నాం. ప్రస్తుతం 4వ అధ్యాయం మనం చెప్పుకునేటువంటి భాగంలో 104 భాగాలు పూర్తయి, ఈవేళ 105వ భాగం అంటే 11వ శ్లోకం దాకా వచ్చాం. కాశ్యపహన్ వయసంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నవోమి నారాయణం హరిం. శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః. నిన్న ఒక సందేహాన్ని శిష్యుడు అడిగితే నాయన దేని పరిమితి దానికి ఉంటుంది అని అంటూ కొనసాగిస్తూ ఉన్నారు. అడియన్ దాసోహం, రా నాయనారా, కూర్చో, నిన్న మనం ఏ శ్లోకంలో ఉన్నాం? అదే అడియన్, ఏ యథామాం ప్రపద్యంతే 11వ శ్లోకంలో స్వామి. బాగానే అర్థమవుతూ ఉన్నదా? అడియన్ అడియన్. అయితే నిన్న మీరు చెప్పిన దానిలో కొంత సందేహం కూడా వస్తోంది స్వామి. చెప్పు. నిన్న నువ్వన్నదే నాకు జ్ఞాపకం ఉన్నది. ఏమిటంటే నరసింహ రూపం రావణ సంహారాన్ని, రామచంద్ర రూపం హిరణ్యకశిపు సంహారాన్ని చేస్తాయని మనకైనా ఊహ కలుగుతుందా? ప్రతి రూపానికి కొన్ని పరిమితులు ఉంటూ ఉంటాయి కదా, కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. నరసింహ రూపాన్ని, రామచంద్ర రూపాన్ని ఎలా అయితే ఆ పరిమితులతో ఆ ప్రయోజనాలతో అంగీకరిస్తామో, అలాగే అర్చారూపాన్ని కూడా ఆయా పరిమితులతో ఆయా ప్రయోజనాలతో అంగీకరించగలగాలి. అప్పుడే కలగవలసినటువంటి సంతృప్తి కలుగుతుంది. స్వామి, మీ సమాధానం ఇప్పుడు నాకు అంతగా తృప్తినివ్వటం లేదు స్వామి. నా మనస్సు ఇంకా ఆందోళనగానే ఉంటుంది. కొంచెం సమాధానపరిచేటట్టుగా అనుగ్రహించండి. సరే, అలాగే మరి కానిద్దాం. ఏమీ లేదు, ఇప్పుడు నీ భార్య చక్కగా వంట చేస్తుంది, దానికి తోడు మంచి నాట్యకర్తె, గొప్ప ఉపన్యాసకురాలు, శృంగార దేవత, ఈ లక్షణాలన్నీ కలపోసి ఉన్నా ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో అలా ఉంటేనే నీకు ఆనందం. కానీ శయన మందిరంలో ఉపన్యాసక ప్రవృత్తిని అందుకుంటే భరిస్తావా? అలాగే భగవంతుడు కూడా అనంతకోటి రూపాలలో అనంతకోటి విధాలుగా అలరించగలడు. అందులో అర్చారూపకంగా అలరిస్తున్నప్పుడు పరాధీనుడుగా ఉండడమే ఆయన స్వభావం. మరి తద్విరుద్ధంగా ప్రవర్తిస్తే, ఉపన్యాసం ఇచ్చే సమయంలో వేదిక మీద నీ భార్య శృంగారాన్ని ఒలకబోస్తే ఎంత విరసమవుతుందో అంత విరసమైపోతుంది. పరాక్రమం ప్రదర్శించవలసిన చోట రామచంద్రమూర్తి కారుణ్యాన్ని ప్రదర్శించలేదే, కారుణ్య సమయంలో పరాక్రమం ప్రదర్శించలేదే. అంత మాత్రం చేత ఆయన కేవలం పరాక్రమవంతుడని కానీ, కేవలం కారుణ్యమూర్తిని కానీ అని కానీ ఎవరు అనరే? సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి రూపాలు గుణాలు పరిమితమవుతూ ఉండవచ్చు. అర్థమైంది అడియన్. శిలామూర్తిగా ఉండి ఉలుకు పలుకు లేకున్నా భగవంతుడు కాకపోడు. ఆ దర్శనం భగవత్ సాక్షాత్కారము కాకపోదు అని కదా మీరు అంటున్నారు స్వామి. అవసరాలను అనుసరించి పరిమితులు ఉంటాయన్నమాట. ఆశ్చర్యం గురువుగారు, అపరిమితమైనది పరిమితమవ్వాలని సంకల్పించడం, ఆ సంకల్పం కూడా అపరిమితంగా కొనసాగడం ఎంత విచిత్రంగా ఉంది, ఎంత విచిత్రం. అవునాయన, అందుకనే ఇలా అంటారు కదా స్వామిని, వాంగ్ మనసాతి భూమము వాంగ్ మనసైక భూమము కదా ఆసక్తి. విన్నావా శ్లోకం? నమో నమో వాంగ్ మనసాతి భూమయే, నమో నమో వాంగ్ మనసైక భూమయే, నమో నమోనంత దయైక సింధవే, నమో నమోనంత గుణైక సింధవే. దయాసింధు గుణసింధు ఆయనే కదా. సరే ఇప్పుడు ఇది అర్థమైందా నీకు? అడియన్ అర్చామూర్తిగా ఆలయాల్లో వేయించేసి ఉన్న స్వామికి చేసుకునే సేవలన్నీ కర్మయోగంగానే అయిపోతాయా స్వామి? అలా అని నియమం ఏమీ లేదు. ఏ ప్రయోజనాన్ని ఆశించి కర్మ చేస్తున్నావో, ఏ భావన యందు మనసును నిలిపి కర్మ చేస్తున్నావో అది ముఖ్యం. ఒక కర్మ కర్మయోగంలో చేరాలంటే, అర్థమైందా అడియేన్? భగవంతుడి సేవ కర్మయోగం అవ్వకపోవడం విచిత్రమే మరి. పోనీ, జ్ఞానయోగం అవుతుందా? భగవంతుడిని గుర్తించిన జ్ఞానం ప్రవర్తించింది కదా. మరి అనారోగ్య నివారణను ఐశ్వర్యాభివృద్ధి కలగాలని ఆలయంలో పూజలు చేయడం కర్మయోగం ఎలా అవుతుంది? జ్ఞానయోగం ఎలా అవుతుంది? ఆ భావనలతో పూజలు చేయడం తప్పని నేను అనడం లేదు, కానీ అవి కర్మయోగ జ్ఞానయోగాల కింద రావని మాత్రం స్పష్టంగా చెప్తున్నాను. మరి ఎలా స్వామి? ఫల విషయంలో, కర్తృత్వ విషయంలో, సంఘం విషయంలో కర్మయోగి ఎలా ఉండాలని ఇది వరకు అనుకున్నాము, అలాగే ఉండాలి. ఈ అర్చామూర్తి దగ్గరైనా సరే అలాగనే ఉండాలి. అచేతనము, అందులో చేతనము, అందులో పరమచేతనము ఉంటాయని అనుసంధానం చేస్తూ చేతన విషయ వైలక్షణ్యాన్ని మాటికి మాటికి గుర్తిస్తూ ఉంటే అదే జ్ఞానయోగమవుతుంది. ఈ రెండు కలిపి చేస్తే స్వామి జ్ఞానరూపమైన కర్మయోగి అవుతాడు. బాగుంది స్వామి. అయితే ఇక అప్పుడు తిరిగి ఉండదు కదా? తిరిగి ఉండదు, ముందు అడుగు పడినట్లే. కానీ చాలా కష్టం సుమా. ఎందుకు స్వామి ఎలా అంటున్నారు? జ్ఞానరూపమైన కర్మయోగం సాధ్యం కాదా? ఎందుకు కాదు, అవుతుంది. చేసేవారు చాలా అరుదుగా అంటున్నాను, అలా చేసేవారు చాలా అరుదుగా ఉంటారంటున్నాను. ఎందుకు స్వామి ఎలా అంటున్నారు మీరు? నేను అండం కాదు, ఈ 12వ శ్లోకం విను. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. మరొకసారి శ్లోకం చెప్తున్నాను. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. దీనికి అన్వయం, ఇహ కర్మణాం సిద్ధిం కాంక్షంతః దేవతాః యజంతే హి మానుషే లోకే కర్మయా సిద్ధిః క్షిప్రం భవతి. అంటే ఈ లోకంలో తమ కర్మఫలములు సిద్ధిని కోరేవారందరూ దేవతల్ని ఆరాధిస్తున్నారు. ఎందుకంటే మానవలోకంలో కర్మఫలముల సిద్ధి త్వరగా కలుగుతుంది. అడియన్, ఇప్పుడు ఇంద్రుడు మొదలైన దేవతలకు అంతర్యామిగా పరమాత్మ ఉంటాడు కదా స్వామి. మరే ఉన్నప్పటికీ ఆయా దేవతలను కొలిచేటప్పుడు వారి శరీరములు అచేతనములు, అందులో చేతనమున్నది, దానికి అంతర్యామిగా భగవంతుడు ఉన్నాడు అనే భావన లేకుండా ఆరాధనలు చేసేవారే ఎక్కువ. అంతర్యామి భావన కలిగి ఉన్నప్పుడే ఆ పూజ అంతర్యామికి చెందుతుంది. స్వామి, నాకు భయం వేస్తోంది, దేవతలకి చేసే పూజల వలన పుణ్యం రాదా, మోక్షం కలగదా? అలా కాదు, పుణ్యం వస్తుంది, కానీ అది కోరిన ఫలాన్ని ఇవ్వడానికే సరిపోతుంది. మరి స్వామి, మోక్షమే ఫలంగా కోరుకోవచ్చుగా మేము? కోరినా వాళ్ళు ఇవ్వలేరుగా ఆ దేవతలు, భగవంతుడే ఇవ్వాలి కదా. స్వామి, మరి భగవంతుడి విగ్రహాలని ఆరాధిస్తే మోక్షం వచ్చేస్తుందా? భగవంతుడే విగ్రహంగా విచ్చేస్తున్నప్పుడు భగవంతుడి విగ్రహాలు అని అనకూడదు, తప్పు, భగవంతుడే అనాలి. భగవంతుణ్ణి ఆరాధిస్తున్నా ఇతర కోరికలు కోరకుండా మోక్షాన్ని కోరితేనే మోక్షం వస్తుంది. ఇతర కోరికలు కోరితే అవే తీరుతాయి అంతే స్వామి. ఇతర కోరికలు, మోక్షమనే కోరిక కూడా భగవంతుడి వలన తీరుతాయి. భగవంతుణ్ణి కాక ఇతర దేవతల్ని ఆరాధిస్తే ఇతర కోరికలే తీరుతాయి. ఇతర దేవతల్ని కూడా ఆ దేవతలకి అంతర్యామిగా ఉండే భగవంతుణ్ణి ఉద్దేశించి ఆరాధిస్తే మోక్షం వస్తుంది అంతేనా? బాగా అర్థం చేసుకున్నా, బాగుంది. అంతే కానీ భగవంతుడి అస్తిత్వాన్ని గురించిన జ్ఞానం కలవారే లోకంలో తక్కువ. అంతర్యామిగా వేంచేసి ఉంటాడనే జ్ఞానం ఉన్నవారు ఇంకా తక్కువ, మోక్షం కోరేవారు మరీ తక్కువ. దానికోసం కర్మయోగాన్ని ఎంచుకున్నవారు చాలా అరుదు. ఆ కారణాల చేత జ్ఞానరూపమైన కర్మయోగానికి అర్హత కలవాడు ఇంకా ఇంకా అరుదు కదా. నిజమే స్వామి, అలా ఎందుకంటారు? ఎందుకంటారు అనంటే వివేకం చెడింది కనుక. ఎందుకు వివేకం చెడింది స్వామి మరి? అది పూర్వజన్మ కర్మల వలన అడిగాను. ప్రజలందరికీ పూర్వజన్మ కర్మల వలననే జ్ఞానం కలగడం ఆగిపోతుందా? కర్మయోగ అర్హత లేని వారు చాలామంది ఉన్నారే. అయితే ఇప్పుడు ఇక్కడ నువ్వు ఒక విషయం గమనించుకో, మళ్ళీ చెప్తున్నాను. కర్మయోగ అర్హత చాలామందికి ఉండవచ్చు. జ్ఞానరూపమైన కర్మయోగ అర్హత ఉన్నవారు అరుదు అని చెప్పా నేను. సరే సరే అడిగే, నిజమే నిజమే. నాకు కాకపోతే పెద్ద తేడా ఏం కనబడలేదు స్వామి. ఎందుకు లేదు తేడా? ఈ కర్మ భగవంతుడిది, నాది కాదు. దీని ఫలం ఆయన వలననే వస్తుంది, నా వలన కాదు అనే భావనలతో కర్మలను చేయగా చేయగా ఆ భావన స్థిరపడిన వారు కర్మయోగంలో ప్రవేశించినట్లు లెక్క. దీనికి అర్హత ఎక్కువ మందికే ఉండవచ్చు. ఇలా కర్మయోగం నడవగా నడవగా కొంతకాలానికి నేను చేస్తున్న పనులన్నీ తనవిగా చేసుకుంటూ నాకు ఫలితాలని ఇస్తున్న ఈ భగవంతుడెవరు? ఎలా ఉంటాడు? స్వరూప స్వభావాలు ఏమిటి? ఆయనకు నాకు ఉన్న సంబంధం ఏమిటి? ఆయనతో సంబంధం కలిగిన నేనెవరు? నేనెలా ఉంటాను? నా స్వరూప స్వభావాలేమిటి అనే ఆలోచనలు బయలుదేరుతాయి కదా. అప్పుడు ఆ కర్మయోగాన్ని జ్ఞానము అంతర్గతంగా ఉన్న కర్మయోగం అంటారు. అర్థమవుతోందే? ఈ దశ ధృవపడి తన స్వరూప స్వభావాలని స్పష్టంగా అనుసంధించుకుంటూ తనతో భగవంతుడికి ఉన్న సంబంధాన్ని మననం చేసుకుంటూ ఉండే దశ చేరుకోగానే దానినే జ్ఞానయోగ దశ అంటారు. జ్ఞానం అంతర్గతంగా ఉన్న కర్మయోగం చేసేవారు అరుదు అని మనం ఈ 12వ శ్లోకంలో చెప్పారు. ఎందుకు అరుదు అంటే పూర్వజన్మల కర్మల కారణం అని వివరిస్తున్నారు ఇప్పుడు. స్వామి, ఇదివరకు మీరు మరోమారు ఇలా చెప్పినట్లు గుర్తు. ఇంతకుముందు కూడా మీరు ఇలా చెప్పినట్టే నాకు కనిపిస్తోంది, జ్ఞాపకం వస్తోంది స్వామి. చెప్పాను చెప్పాను మరి. పిందె, కాయ, పండు, కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం అనే వరుస గుర్తించుకో అని చెప్పా. ఇంచుమించు సులభంగా అయిపోతుంది. పిందే కాయగా మారడంలో, కాయ పండుగా మారడంలో ఎన్ని అంతర్దశలుంటాయి అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం మనం. కొన్ని చెట్లకి పిందెలే రావు, వచ్చినా కొన్ని పిందెలు కాయగా మారకుండానే రాలిపోతాయి. కొన్ని కాయలు పండుగా మారకుండానే రాలిపోతాయి. ఎందుచేత? చెట్టుకు పట్టిన చీడల వలన. అలాగే కర్మయోగారంభానికి విరోధులైన పూర్వజన్మ కర్మలుంటాయి. కర్మయోగంలో అంతర్గతంగా బయలుదేరవలసిన జ్ఞానం కలగనివ్వకుండా చేసే పూర్వజన్మ కర్మలుంటాయి. ఇలా అన్ని దశలలోనూ పూర్వజన్మ కర్మలని అనుసరించి మన అనుష్ఠానం మారుతూ ఉంటుంది అని స్వామివారు 1905వ ప్రశ్నకి సమాధానం చెప్పారు. రేపటి రోజున 1906వ ప్రశ్నతో మళ్ళీ కొనసాగిద్దాం. ఇంత చక్కగా భగవద్గీతని వివరించి అందజేస్తున్నటువంటి స్వామివారి దివ్య పాదారవిందములకు అనేక దాసోహములు తెలియజేసుకుంటూ వింటున్నటువంటి మీ అందరికీ కూడా స్వామివారి మంగళాశాసనాలు ఉండాలి అని తెలియజేసుకుంటూ అడిగేన్ రామానుజదాస కులశేఖరాళ్ళవారు, హైదరాబాదు.